గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు ప్రకటన గ్రంథమునకు సంబంధించినటువంటి కొన్ని విషయములను మనము తెలుసుకునవలనని ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోని మేము వచ్చి ఉన్నాము. ఈ సమయంలో సంక్లిష్టమైనటువంటి ప్రకటన గ్రంథమును గురించి మేము తెలుసుకునవల్లని ఆశపడుచుండగా మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించండి. దీనిలో ఉన్నటువంటి విషయములను మేము తెలుసుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. మా స్వశక్తి వలననైనను, మా యొక్క ప్రయత్నం వలననైనను మేము వీటిలో వ్రాయబడినటువంటి ఏ విషయములను మేము సరిగా గ్రహించలేమని గుర్తెరుగునట్లుగా మాకు సహాయం చేయం తండ్రి. కాబట్టి మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా నుంచి మేము మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క గ్రంథమును నీ శిష్యునికి ఇచ్చి ఉన్నారో ఆ ఉద్దేశములను మేము తెలుసుకునగలుగునట్లుగా, దీనిలో వ్రాయబడినటువంటి లోతైనటువంటి విషయములను మేము గ్రహించి ఆత్మీయ మేలు పొందినట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం అనేటువంటిది నూతన నిబంధనలోను మొత్తం బైబిల్లోను చివరి పుస్తకమని మనకందరకు తెలిసినటువంటి విషయమే. ఈ ప్రకటన గ్రంథమును చదివేటప్పుడు చాలామంది ఏమంటారంటే, దానిలో వ్రాయబడినటువంటి విషయములు మాకేమీ అర్థం కాలేదండి, అందువలన మధ్యలోనే మేము దాన్ని చదవటం మానేసాము అని చెప్పి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథము అంటే అర్థం ఏమిటంటే, ప్రత్యక్ష పరచుట లేకపోతే తెర తొలగించి చూపుట అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. ప్రత్యక్ష పరచుట అంటే అర్థం ఏమిటంటే, ఉన్నదానిని, అప్పటి వరకు కనబడినటువంటి దానిని తెలియజేయుట అనేటువంటిది, లేకపోతే తెర వెనుక ఉన్నటువంటి దానిని తెర తొలగించి చూపించుట అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. మనకు దేవుని యొక్క ప్రత్యక్షత అనేటువంటిది మానవునికి ఆది కాండంతో మొదలైనది, ప్రకటన గ్రంథంతో ముగుస్తూ ఉన్నది. ఈ మధ్యలో ఉన్నటువంటి 64 పుస్తకముల ద్వారా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మానవునికి కనపరుస్తూ వచ్చాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనము తెలుసుకోవాలంటే వాక్యమును చదవలసి ఉన్నది. దేవుని యొక్క గ్రంథములో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేటువంటిది పాత నిబంధన గ్రంథము నుండి మొదలైనది, అది క్రొత్త నిబంధన గ్రంథములో ఎక్కువగా ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు రానయ్యున్నటువంటి మెస్సియాను గురించి ప్రకటించటం అనేటువంటిది జరిగింది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ క్రీస్తు ప్రభు మానవావతారంలో ఈ లోకమునకు వచ్చి ఆయన మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా తన యొక్క రక్తమును చిందించి బలియాగముగా అర్పించి మనుషుని యొక్క పాపము నుండి విడుదలకు మార్గమును సుముగము చేసి ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడై తండ్రి యొద్దకు చేరి ఉన్నాడు. ఈ విధముగా తండ్రి యొద్దకు వెళ్ళిపోయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ఆయన శిష్యులైనటువంటి వారు అప్పటి నుండి ప్రకటించటం ప్రారంభించారు. దానినే మనము సంఘము అని చెప్పి అంటాము. సంఘం అనేటువంటిది ఆనాడు మొదలై ఈనాటి వరకు కొనసాగుతూ ఉన్నది. క్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకు వెళ్ళి దేవుని యొక్క ఆత్మ వారిని ప్రోత్సహించిన విధముగా, గైడ్ చేసినటువంటి విధముగా ఆ స్థలములలో సువార్తను వ్యాపింపజేయటం అనేటువంటిది జరిగింది. ఈ సమయంలో క్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను ఆసియా మైనర్ అంటే ప్రస్తుతం టర్కీ అని అంటాం, అక్కడ ఉన్నటువంటి 7 సంఘములలోనూ ఎఫెసులో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సేవను చేయుటను బట్టి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుటను బట్టి ఆయనను ఆనాటి రోమా చక్రవర్తి అనేటువంటి డొమిషియన్ పనిష్మెంట్ అనేటువంటిది ఇచ్చి పద్మసు అనేటువంటి దీవికి పంపటం జరిగింది. ఈ పద్మసు అనేటువంటి దీవి ఎఫెసునకు దగ్గరగానే ఉంటుంది. కానీ ఈ దీవికి పంపబడినటువంటి వారు ఆ కాలంలో ఎవరు వారెంతటి వారు ఈదుకొనో మరొక విధంగానో తిరిగి మెయిన్లాండ్కు చేరేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ దినాల్లో శిక్ష వేసి పంపబడినటువంటి వారంతా కూడాను ఆ పద్మసు దీవికి పంపబడటం అనేటువంటిది జరుగుతుండేది. ఇక అక్కడ ఈ శిక్ష విధింపబడినటువంటి వారందరూ చేసే పని ఏమిటంటే, అక్కడ మైనింగ్ అనేటువంటిది ఉండేది ఆ గనుల్లో, బహు కష్టపడి పని చేసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళేటువంటి అవకాశం లేక జీవితాన్ని అక్కడే ముగించటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఈ యోహాను అక్కడికి పంపబడినటువంటి సమయంలో ఆయన యొక్క వయసు దాదాపు 90 సంవత్సరాలకు పైన ఉన్నదని చెప్తుంటారు. క్రీస్తు సువార్తను ప్రకటించటాన్ని బట్టి ఆయనకు పనిష్మెంట్గా ఈ యొక్క పెద్ద ఆయనను అక్కడకు పంపటం అనేటువంటిది జరిగింది. అయితే చరిత్ర ద్వారా లేకపోతే మరో ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఏమిటంటే, అక్కడ ఎక్కువ కాలం ఆయన ఉంచబడలేదు. కానీ మరి 1 సంవత్సరం తర్వాత ఆయన విడుదల చేయబడి పద్మసు నుండి ఎఫెసుకు రావటం అనేటువంటిది జరిగిందని చెప్తూ ఉంటారు. సరే, ఈ పనిష్మెంట్ కింద పద్మసుకు పంపబడినటువంటి యోహానుకు అక్కడ ఉన్నటువంటి సమయంలో అనేకమైనటువంటి దర్శనములు కలగటం అనేటువంటిది జరిగింది. ఈ దర్శనములలో ఆయన చూసినటువంటిది ఏంటంటే, క్రీస్తు ప్రభువును చూడటం జరిగింది. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు యోహాను క్రీస్తు ప్రభువుతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, క్రీస్తు ప్రభువును చూచినటువంటి వ్యక్తి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగినటువంటి వ్యక్తి, ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా ఉన్నాడు అనేటువంటిది ఆయనకు స్పష్టంగా తెలుసు. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి యొక్క క్రీస్తు ప్రభువు అదే క్రీస్తు ప్రభువు, అయితే మహిమ కలిగినటువంటి శరీరముతో పరలోకములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును యోహాను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రభువును ఆయన చూస్తూ ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి శరీరమున్న క్రీస్తు ప్రభును, పరలోకములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు ప్రభువు ఆయన యొక్క దూతను పంపి యోహానుకు అనేకమైనటువంటి విషయములను తెలియపరిచి అనేక దర్శనములను అనుగ్రహించాడు. ఈ దర్శనములను అన్నిటినీ వ్రాయమని ఆజ్ఞాపించటం జరిగింది యోహానుకు. ఆ కారణం చేత వీటన్నిటినీ ఆయన వ్రాసి పొందుపరిచాడు. అదే మనకు ఇప్పుడు ప్రకటన గ్రంథం అని తెలుస్తూ ఉన్నది. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే ఇది యోహాను తన దర్శనములలో పద్మసు దీవిలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు తనకు దర్శనముల ద్వారా తెలియజేసినటువంటి సమాచారం అని మనకు తెలుస్తూ ఉన్నది. ఇది యోహాను ఎప్పుడు రాశాడంటే సుమారుగా క్రీస్తు శకం 95-96 ఆ ప్రాంతంలో ఆయన వ్రాసి ఉంటాడనేటువంటిది పండితులు చెప్పేటువంటి విషయం. ఈయన ఎక్కడ నుండి రాశాడు ఇది అని అంటే, ఆయన కలిగినటువంటి దర్శనములు అనేటువంటివి పద్మసులో కలుగుతున్నప్పుడు అప్పుడు అక్కడ ఆయన టెంపరీగా రాశాడేమో మరి మనకు తెలియదు. అయితే ఆయన ఎఫెస్కు వచ్చిన తర్వాత దాన్ని వ్రాసినట్లుగా పండితులు భావిస్తూ ఉంటారు. ఈ పత్రికను యోహాను ఎవరికి వ్రాసాడు అని అంటే, ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు వ్రాసినట్లుగా మనము చూస్తున్నాము. వారికి మాత్రమే కాదు, ప్రపంచమంతటి ఉన్నటువంటి విశ్వాసులకు ఇది వ్రాసినట్లుగా మనము గ్రహించవచ్చు. దీనిని వ్రాయటంలో యోహాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణముగా ప్రత్యక్షపరచడం అనేటువంటిది ఆయన యొక్క ముఖ్యోద్దేశమై ఉన్నది. అదేవిధంగా విశ్వాసులకు హెచ్చరికనివ్వటం అనేటువంటిది, వారికి నిరీక్షణను కలిగించటం అనేటువంటిది కూడా ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. బైబిల్లో ప్రవచనములు అనేటువంటివి మనకు కొత్త ఏమి కాదు. పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి ప్రవచనాలు అనేక మంది ప్రవక్తలు తెలియజేయటం మనకు జరిగింది. అయితే ఈ బైబిల్ అంతటినీ మనం తీసుకున్నప్పుడు ప్రకటన గ్రంథములో ప్రవచనములు అనేటువంటివి అనేకము ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. శ్రమల ద్వారా వెళ్లేటువంటి వారికి నిరీక్షణనిచ్చేటువంటి సాదృశ్యాలు ఈ గ్రంథంలో అనేకమైనవి ఇమిడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. గ్రహింపలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నప్పటికీ గ్రహించగలిగినటువంటి అనేక విషయాలు సహితము ఈ గ్రంథంలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఏమి జరిగినా కానీ నిత్య స్వాతంత్రమునకు హక్కుదారులు, క్రీస్తు రక్తం చేత విమోచింపబడినటువంటి ప్రజలు అని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివేటువంటి వారికి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు తన దూతను పంపి ఈ ప్రత్యక్షతలన్నిటినీ, దర్శనములన్నిటినీ యోహానుకు చూపిస్తూ దీనిని వ్రాయమని అతనికి ఆజ్ఞాపించటం చేత ఆయన రాశాడు. అయితే దీనంతటికీ రూపకల్పన చేసినటువంటి వాడు, దీనంతటికీ ఆదియు అంతము అయినటువంటి వాడు దేవుడే అని ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. యోహాను ఈ గ్రంథంలోని దర్శనాల్ని చూసేటప్పుడు, అంటే ఈ గ్రంథాన్ని ఆయన వ్రాసేటప్పుడు, రోమా సామ్రాజ్యం అంతా కూడా ఎక్కడ చూచినా గానీ హతసాక్షులనేటువంటి వారు ఉంటూ ఉన్నారు. అనేక మంది శ్రమ పెట్టబడుతూ తమ తమ ప్రాంతాలని విడిచి ప్రపంచమంతా చెదిరిపోతున్నటువంటి దినాలుగా దినాలు ఉండినాయి. అనేక మందిని అగ్నితో కాల్చివేస్తున్నటువంటి సమయంగా అది ఉండింది. ఎందుకు ఇలా చేశారు అని అంటే, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రోమా చక్రవర్తులు క్రీస్తును, క్రైస్తవ్యాన్ని, సువార్తను ద్వేషించేటువంటి వారుగా ఉండటం అనేటువంటిదే దీనికి కారణంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. సంఘం అనేటువంటిది అప్పటికి ప్రారంభించబడి 60 సంవత్సరములు ఉండినట్లుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈ 60 సంవత్సరాల్లోనే ఈ యొక్క క్రైస్తవ సంఘం అనేటువంటిది బహుగా వ్యాప్తి చెందినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దీనిని తూచి సహించలేనటువంటి వారు ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో సహితం ఉన్నట్లుగా మనకు ఈ యొక్క పరిస్థితులను, అంటే ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూచినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రోమా చక్రవర్తులు చాలామంది ఉన్నారు. అయితే ఇద్దరి కాలంలో ఈ సంఘం అనేటువంటిది బహు క్లిష్ట పరిస్థితుల ద్వారా, శ్రమల ద్వారా వెళ్లవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఈ ఇద్దరిలో మొట్టమొదటి వాడు ఈ గ్రంథాన్ని వ్రాయటానికి 30 సంవత్సరాల ముందు నీరో అనేటువంటి చక్రవర్తి క్రీస్తు శకం 64 నుండి 70 మధ్య పరిపాలిస్తూ ఉండినాడు. రోమా పట్టణాన్ని తగులబెట్టేశారు. ఈ తగులబెట్టడం అనేటువంటిది రోమా చక్రవర్తి చేశాడు. నీరో ఆ సమయంలో ఫిడేలు వాయిస్తున్నట్లుగా మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. రోమా నగరం తగలబడిపోతూ ఉంటే ఆయన ఫిడేలు తీసుకుని వాయిస్తూ సంతోషిస్తున్నట్లుగా మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఈ సమయంలో ఆ రోమా పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేసింది క్రైస్తవులేననేటువంటి ఈ యొక్క నేరస్థాపన క్రైస్తవుల మీద చేసి వాళ్ళని పట్టుకొని ప్రాణంతో ఉండగానే వాళ్ళని కాల్చివేయటం అనేటువంటిది చేసినటువంటి వాడు ఈ నీరో చక్రవర్తి. ఆ దినాల్లో వేల కొలది మంది క్రైస్తవులు వీధి దీపాలుగాను, నీరో యొక్క ఉద్యానవనపు దీపాలుగాను మండుటం అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి విషయమై ఉన్నది. అంటే క్రైస్తవులను తీసుకొని వీధిలో వీధి దీపాలుగా కట్టేసి వారి మీద కెరోసిన్ లేకపోతే పెట్రోల్ లాంటిది పోసి వారిని దీపాలుగా వెలిగించారనేటువంటిది, ఇదే విధమైనటువంటి పనిని నీరో యొక్క గార్డెన్లో కూడా చేశారని చెప్పబడుతూ ఉన్నది. అంటే మరో రకంగా చెప్పాలంటే, మనము ఒక గుడ్డను తీసుకొని దాని మీద తైలం పోసి, అంటే కెరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసి దాన్ని వెలిగించిన తర్వాత కొంత కాలం పాటు అది వెలుగుతూ ఉంటుంది. దానిలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా పూర్తిగా అయిపోయేంత వరకు అది వెలుగుతుంది. ఆ తర్వాత గుడ్డ కూడా తగలబడిపోతుంది. ఆ విధంగా మనుషుల్ని తీసుకొని, ఈ క్రైస్తవులను తీసుకొని వీరిని ఆ స్తంభాలకు కట్టేసి వారి మీద ఆయిల్ పోసి వారికి నిప్పు అంటించేవారు. ఇది జరుగుతున్నప్పుడు ఈ నీరో చక్రవర్తి చాలా సంతోషిస్తూ బహుగా నవ్వుతూ ఉండేవాడంట. దీనిని బట్టి క్రైస్తవ్యము అంటే అతనికి ఎంత ఈర్ష్య అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇతని సమయంలోనే పేతురు, పౌలు వీళ్ళిద్దరు కూడాను హతసాక్షులుగా మారిపోయినట్లుగా చరిత్ర నుండి మనకు తెలుస్తూ ఉన్నది. ఇతను మొట్టమొదటి వాడు నీరో చక్రవర్తి. ఇక రెండవ వాడు ఇంకొక అతను ఉన్నాడు, అతనే డొమేషియన్ చక్రవర్తి. అతను దాదాపు క్రీస్తు శకము 95కు, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ టైం అన్నా చూసారా, యోహాను పద్మసు ద్వీపమునకు పంపబడి ఈ దర్శనములను పొందినటువంటి ఈ సమయం అన్నదే ఈ సమయంలో ఉన్నటువంటి చక్రవర్తి. అతని పేరు డొమేషియన్. ఇది ఎక్కువ కాలం అయితే ఈ శ్రమ నిలిచి ఉండలేదు, గాని తక్కువ కాలమే ఉన్నది, కానీ చాలా మంది ఆ సమయంలో దాదాపు 40,000 మంది కంటే ఎక్కువ మంది క్రైస్తవులప్పుడు చంపబడినట్లుగా చెప్తూ ఉంటారు. ఈ సమయమందే యోహాను పద్మసునకు తీసుకుని పోబడినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. క్రైస్తవ్యాన్ని భూమి మీద నుండి తుడిచివేయాలనేటువంటి యొక్క తీర్మానం తీసుకున్నటువంటి యొక్క డొమేషన్ చక్రవర్తి ఆ కాలంలో క్రైస్తవులను ఈ విధంగా హింసించటం అనేటువంటిది జరిగింది అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యాన్ని ఒక దేవిగా ఆరాధించటం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే రోమా సామ్రాజ్యాన్ని ఆరాధించేటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. అంటే దానిని ఒక దేవిగా చూపిస్తూ ఆ దేవిని ఆరాధించటం అనేటువంటిది ఏర్పడింది. తర్వాత అది రోమా చక్రవర్తిని ఆరాధించేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే రోమా సామ్రాజ్యపు దేవి, ఈ దేవిని ఆరాధిస్తూ ఉన్నారు. అది కనబట్టలేదు. సామ్రాజ్యం అయితే ఉంది, దాన్ని దేవిగా భావించుకుని దాన్ని పూజిస్తూ ఉన్నారన్నమాట. కానీ ఆ తర్వాత ఏమైందంటే రోమా సామ్రాజ్యపు దేవి నుండి రోమాను పరిపాలించేటువంటి చక్రవర్తిని ఆరాధించటం ప్రారంభించారు. అంటే ఈ డొమేషియన్ చక్రవర్తి ఉన్నాడనుకోండి, ఆ సమయంలో పరిపాలిస్తున్నటువంటిది ఈ డొమేషియన్ చక్రవర్తినే ఆరాధించేటువంటి పరిస్థితికి అది వచ్చినట్లుగా మనకు తెలుస్తున్నది. కైసర ఆరాధన అనేటువంటిది అప్పటి నుంచి మొదలైనట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ కైసర ఆరాధన అనేటువంటిది నిర్వహించేందుకు ఒక పూజారి సమూహాన్ని కూడా చక్రవర్తి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఈ పూజారులకు ఆ దినాల్లో సమాజమందు ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. యోహాను కాలంలో రోమా కైసర్గా ఉన్నటువంటి డొమేషియన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞలు ఎలా ఉండేయంటే, ఆ దినాల్లో మన ప్రభువును దేవుడునైన డొమేషియన్ ఆజ్ఞాపించినదేమనగా అని ప్రారంభమవుతూ ఉండేవి. అంటే ఏదైనా ఆర్డర్స్ కనుక వచ్చినాయి అనుకోండి, చక్రవర్తి దగ్గర నుండి ఆజ్ఞలు అనేటువంటివి అవి ఈ రకంగా ప్రారంభమవుతూ ఉండి అనమాట. ఈ యొక్క పదజాలంతో ఏమని, మన ప్రభువును దేవుడునైన డొమేషియన్ ఆజ్ఞాపించినటువంటిది ఇది అని ప్రారంభమవుతూ ఉండే అనమాట. కాబట్టి క్రైస్తవులకు ఇది నచ్చలేదు. ఎందుకంటే దేవుడైనటువంటి వాడు ఒక్కడే, ప్రభువు మాకు ఒక్కడే, మనుషులెవరూ కూడాను దేవుడు కాలేరు, ప్రభువులు కాలేరు అనేటువంటి ఉద్దేశం చేత ఈ విధంగా చేయటానికి ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు ఒప్పుకోనలేదు. మిగిలినటువంటి వారందరూ కూడాను ఆ విధంగా చేయటానికి వాళ్ళకేమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు వీడితో ఎవడు పడతాళ్లే, మాటే కదా, పోయిందేముంది అన్న ఉద్దేశం చేత ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి, శ్రమ ఎందుకు పడాలి అనేటువంటి ఉద్దేశంతో అందరు ఈల్డైపోయినటువంటి వారుగా ఉన్నారు. క్రైస్తవులు మాత్రము మేము అలాగూ చెప్పము అని దానికి నిరాకరించినటువంటి వారిగా ఉండటం చేత వారిని పట్టుకొని, ఇదిగోండి ఇప్పుడు యోహానును పెద్దవాడుగా ఉన్నాడే, వయసులో ముసలివాడుగా ఉన్నాడు, ఎక్కడ ఇబ్బంది పడతాడు, ఏం చేస్తాడు, ఇంతగా శిక్షించవలసిన అవసరం లేదు కదా అని అనుకోలేదు. కానీ ఆయనను సహితము పద్మసు దీవికి పంపినట్లుగానే మిగిలినటువంటి వారిని సహితము చుట్టుప్రక్కల ఉన్నటువంటి దీవులకు పంపటం అనేటువంటిది, అదే విధంగా ఈ ఉద్యానవనంలోనూ వీధి దీపాలుగాను వీళ్ళని వెలిగించి ఆనందించటం అనేటువంటిది అప్పుడు ఈ చక్రవర్తులు చేసినటువంటి వికృత కృత్యంగా అది ఉన్నది. ఇదే సమయంలో ఏం జరిగిందంటే సాతానుడు బయట నుండి మాత్రమే కాకుండా సంఘములో సహితము కొన్ని ఇబ్బందులు కలిగజేయటం అనేటువంటిది ప్రారంభించాడు. కాబట్టి సంఘములో క్రైస్తవులకు లోపల నుండి వచ్చినటువంటి శ్రమలు కొన్ని ఉన్నాయి, బయట నుండి వస్తున్నటువంటి శ్రమలు ఉన్నాయి. ఈ విధంగా చాలా శ్రమల ద్వారా సంఘం అనేటువంటిది వెళుతున్నటువంటి సమయంగా సమయము ఉండినది. ఈ ప్రకటన గ్రంథమును చదివి అర్థం చేసుకునేటువంటి వారు రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమయ్యింది కాబట్టి ఎవరికి వారు దానిని ఆ విధంగా అర్థం చేసుకుంటూ మేము గ్రహించినటువంటిది కరెక్ట్ అని ఎవరైనా వాదించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే ఇలా అర్థం చేసుకునేటువంటి వారిలో 4 రకాల ప్రజలు ఉన్నారు. అంటే 4 schools of thought అని చెప్పి అంటాం. ప్రధానంగా 4 రకాలుగా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఎందువలన 4 రకాలుగా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి దానికి వచ్చినట్లయితే మనకి ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తికి ఏం జరుగుతుంది అని ఒక నాస్తికుని అడిగినట్లయితే అతను ఒక రకమైనటువంటి విషయాలు చెప్తాడు. క్రైస్తవుని అడిగినట్లయితే మరో రకంగా చెప్తాడు. ముస్లింని అడిగితే మరో రకంగా చెప్తాడు, హిందువుని అడిగితే మరో రకంగా చెప్తాడు. చనిపోయింది ఒకే వ్యక్తి, కానీ అతనికి జరిగేటువంటి వాటిని గురించి ఈ నలుగురు కూడాను నాలుగు రకాలైనటువంటి వ్యూ పాయింట్స్ కలిగి ఉన్నారు, రకరకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఎందువల్ల ఈ నలుగురు నాలుగు రకాలైన అభిప్రాయాలు కలిగి ఉన్నారంటే, వీరు నమ్మేటువంటి ఫిలాసఫీని బట్టి, వారి నమ్మకాలు అనేటువంటివి ఉన్నాయి, ఆ నమ్మకాలను బట్టి వారు ఆలోచించేటువంటి వారుగా వారు ఉంటుంటారు. అదేవిధంగా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు కూడాను నాలుగు రకాలైనటువంటి ఫిలాసఫీస్ ఉన్నటువంటి వారు నాలుగు రకాలుగా ఈ ప్రకటన గ్రంథాన్ని ఆ కోణంలో ఆలోచించటం వలన ఎవరికి వారు వారి యొక్క తాత్పర్యాన్ని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నాలుగురులో మొట్టమొదటి వారు ఎవరంటే ప్రిటరిస్ట్ ప్రత్యక్షత అంటారు, ప్రిటరిస్ట్ అప్రోచ్ అంటాం. వీళ్ళు ఏమని నమ్ముతారంటే ప్రకటన గ్రంథము ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోయినాయి అనేటువంటి విధంగా నమ్ముతారు. అంటే ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటివన్నీ కూడాను ఇప్పటికే నెరవేరిపోయినాయి, ఇంకా నెరవేరవలసినవి ఏమీ లేవు అని వీరు నమ్మేటువంటి వారుగా ఉంటారు. రెండవ వారు ఫ్యూచరిస్ట్ ప్రత్యక్షత, లేకపోతే ఫ్యూచరిస్ట్ అప్రోచ్ అని చెప్పి మనం అంటాం. వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి అంశాల్లో ఏది ఇంకా సంభవించలేదండి, మొత్తం కూడా ఇంక ముందు జరగాల్సి ఉన్నది, ఇప్పటి వరకు ఏం జరగలేదు అసలు అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. మూడో వాళ్ళు హిస్టారిక్ ప్రత్యక్షత అంటాం, అంటే హిస్టారిక్ అప్రోచ్ అనమాట. వీళ్ళు ఏమంటారంటే ప్రకటన గ్రంథం అంతా కూడాను చారిత్రక గ్రంథం అండి అని అంటారు. ఈ చారిత్రక గ్రంథము యోహాను యొక్క కాలం మొదలుకొని ప్రభు రాకడ దాని వెనుక గల చరిత్రకి సూచనలు అవుతాయండి అనేటువంటి విధానంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఐడియలిస్ట్ అప్రోచ్ అనేటువంటిది మరొకటి ఉన్నది, ఐడియలిస్ట్ ప్రత్యక్షత అనేటువంటిది. వీళ్ళేమంటారంటే ఇక్కడ రాయబడినటువంటి కార్యాలన్నీ కూడాను ఏదో ప్రత్యక్షంగా చెప్పిన విధంగా జరిగేటువంటివి కాదు కానండి, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు, చెడుకిను మంచికిను మధ్యన ఉన్నటువంటి కార్యాలను గురించి చెప్తూ ఇలా చెప్పారండి అని వీళ్ళు అంటారన్నమాట. ఈ నలుగురు కూడాను మాదిరైట్ అంటే మాదిరైట్ అని చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే ఎందువలన రైటో కూడాను ఎవరి యొక్క తాత్పర్యం వాళ్ళు చెప్పుకొస్తూ ఉంటారు, ఇందువలన ఈ కారణాల చేత మేము రైటు, ఇదిగో మేము ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఇదిగో ఇలా జరిగినాయి, ఇలా జరిగినాయి కాబట్టి ఈ కారణాల చేత మాదిరైట్ అని కూడా చెప్తారు. ఇలా నలుగురు చెప్తూ ఉంటారు, కానీ నలుగురిలో ఏ ఒక్కటి కూడాను పూర్తిగా దీనిని వివరించగలిగినటువంటిది లేదు, అంటే ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా వివరించగలిగినటువంటిది లేదు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది మనుషులకు ఉన్నటువంటి ఫిలాసఫీలు రకరకంగా ఉండవచ్చు, అయితే ఒక్కొక్కరికి ఉన్నటువంటి అభిప్రాయాలను బట్టి కొంత మేరకు వారు చెప్పేటువంటివి ఇది నిజమేనేమో అని అనిపించేటువంటి విధంగా ఉండొచ్చు, కానీ పూర్తిగా చెప్పగలిగినటువంటిది మాత్రం ఏ ఒకటి లేదు. ప్రతి దానిలోనూ ఏదో ఒక డ్రాబ్యాక్ అనేటువంటిది ఉన్నట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం గురించి మనం చదివేటప్పుడు, లేకపోతే ఇప్పుడు మనం గనక దీనిని గురించి ధ్యానించటం మొదలుపెట్టినట్లయితే, ఈ ధ్యానించేటువంటి విషయాల్లో నేను చెప్పే విధంగా ఇంకొకరు చెప్పకపోవచ్చు, ఇంకొకరు చెప్పిన విధంగా మరొకరు చెప్పకపోవచ్చు. కారణం ఏంటంటే వారు ఏ కోణంలో ఆలోచిస్తున్నారు, దేనిని నమ్ముతున్నారు, ఏ ఫిలాసఫీని బట్టి వారు ఫాలో అవుతున్నారు అనేటువంటి దానిని ఆధారంగా చేసుకొని దీన్ని వివరించటం అనేటువంటిది, దీని తాత్పర్యం చెప్పటం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక బోధకుడు చెప్పినటువంటి దానికి మరొక బోధకుడు చెప్పినటువంటి దానికి, అంటే ప్రకటన గ్రంథం తీసుకున్న తర్వాత దానిలో ఏదో ఒక అధ్యాయంలోని కొన్ని వచనాలు తీసుకుని దీని భావం ఇలా ఉన్నది అని ఒక బోధకుడు చెప్పినట్లయితే, దాని భావాన్ని గురించే మరో విధంగా ఉన్నదని, ఎంటైర్గా డిఫరెంట్గా ఉన్నదని మరొక బోధకుడు చెప్పవచ్చు. కాబట్టి ఇది పూర్తిగా ఇదే సత్యం అని చెప్పగలిగినటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఆ విషయాన్ని మనము గమనించాల్సి ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటిది ఏమిటంటే, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత అనేటువంటిది తెలియజేయబడినది. ఈ ప్రత్యక్షత అనేటువంటిది మనకు కొంత జరిగినది ఆల్రెడీ, ఆయన ఈ లోకమునకు రావటం అనేటువంటిది, ఈ లోకంలో ఉండటం అనేటువంటిది, ఆయన తనను తాను తెలియజేసుకోవటం అనేటువంటిది, ఆయన మరణ పునరుద్ధానముల వరకు మనకు ప్రత్యక్షత అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఆయన జననం నుండి పునరుద్ధానం వరకు జరిగినటువంటి విషయాలు ప్రత్యక్షంగా మనుషులు చూచారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత శిష్యుల ద్వారా, ఆయన యందు విశ్వసించినటువంటి వారి ద్వారా ఈ యొక్క సువార్త అనేటువంటిది ప్రకటింపబడుతున్నది. దాని ద్వారా కొంత ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది. అయితే ఇంకా ఫ్యూచర్లో కలగవలసినటువంటి ప్రత్యక్షత అనేటువంటిది ఉన్నది. ఈ ప్రత్యక్షతలు అన్నీ తెలియజేస్తూ ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేటువంటిది మన ముందు నిలిచి ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షత అనేటువంటిది గతానికి సంబంధించినది, ఇప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించినది, ఇక ముందు రాబోయేటువంటి దానికి కూడా సంబంధించినటువంటిదై ఉన్నది. ఇదంతా కూడా క్రీస్తు ప్రభువునకు సంబంధించినటువంటి ప్రత్యక్షత. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి అంశాలు మూడు ఘట్టాలుగా చెప్పబడుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొదటిది ఏంటంటే యోహాను చూచినవి అనేటువంటి ఘట్టము. ఇదంతా కూడాను ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నది. రెండవది అప్పుడు నిలిచి ఉన్నవి, అప్పుడు ఉన్నవి, అవి అధ్యాయం 2-3లో వ్రాయబడినట్లుగా చెప్పబడుతున్నది. ఇక తర్వాత ఇక మీదట కలగబోవునవి, ఇది మూడవ ఘట్టం. ఇవి అధ్యాయం 4 నుండి 22 వరకు చెప్పబడుతూ ఉన్నది. దైవిక త్రిత్వంలోని మూడు వ్యక్తి తత్వములను గురించి ఈ గ్రంథమందు చాలాసార్లు చెప్పబడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అయినా గాని పునరుద్ధానుడు పరలోకమందును భూమి మీదను సమస్త అధికారములను పొందినవాడైన క్రీస్తుని గురించి బహిరంగంగా సాక్ష్యమివ్వటంలో ఈ గ్రంథం అనేటువంటిది ముందు నిలిచి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. యేసుక్రీస్తుకు అనేకమైనటువంటి పేర్లను ఈ గ్రంథంలో ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. యథార్థ సాక్షి అని, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడని, భూపతులకు అధిపతి అని, మొదటివాడును కడపటివాడు అని, జీవించువాడని, దేవుని కుమారుడని, సత్యస్వరూపి అని, పరిశుద్ధుడని, నమ్మకమైనటువంటి సత్యసాక్షి అని, దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడని, ఇలాంటి పేర్లు ఎన్నో ఇవ్వబడినట్లుగా మనం చూడవచ్చు. ఇంతేకాకుండా యోధా గోత్రపు సింహం అని, వధింపబడినటువంటి గొర్రెపిల్లని, నమ్మకమైనటువంటి వాడని, సత్యవంతుడని, దేవుని వాక్యమని, రాజులకు రాజు, ప్రభువునకు ప్రభు అని, ఆల్ఫా ఒమేగా అని, ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్క అని, ఇలాంటి పేర్లన్నీ కూడాను క్రీస్తు ప్రభునకు ఇచ్చి వ్రాయబడినటువంటి గ్రంథంగా ఈ గ్రంథము ఉంటూ ఉన్నది. ఈ గ్రంథమును చదివేటప్పుడు కొన్ని విషయములను మనము జ్ఞాపకం ఉంచుకునవలసి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క గ్రంథము గుర్తులను, సంకేతములను, అంకెలను కలిగి ఉన్నటువంటి గ్రంథంగా చెప్తూ ఉంటారు. కాబట్టి వీటి యొక్క అర్థం అనేటువంటిది మనం గ్రహించాలని అంటే పండితులైనటువంటి వారు, ఇప్పటికే దీనిని గురించి స్టడీ చేసినటువంటి వారు ఏం చెప్తున్నారు అనేటువంటిది మొట్టమొదట మనము తెలుసుకోవలసి ఉంటుంది. అందరు పండితులు ఏకాభిప్రాయం కలిగినటువంటి వారుగా లేరు. మనం చెప్పుకున్నట్లుగా 4 రకాలైనటువంటి అప్రోచెస్లో ఏ అప్రోచ్ను వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి వారు చెప్పేటువంటిది ఉంటూ ఉంటుంది. సో మనము స్టడీ చేసేటప్పుడు ఎక్కువ మంది రాసినటువంటి పరిశుద్ధులైనటువంటి వారు, దైవ భయం కలిగినటువంటి వారు, బాగా పండితులైనటువంటి వారు, వారు చెప్పేటువంటి పుస్తకాల్ని మనం బాగా స్టడీ చేయవలసి ఉంటుంది. ఒకరు ఏం చెప్తున్నారు, మరొకరు ఏం చెప్పారు, నీకేమర్థమైంది వీడు చెప్పినటువంటి దానిలో అనేటువంటిది మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఇక రెండవది పరిశుద్ధాత్మ మీద మనము ఆధారపడవలసి ఉంటుంది. ప్రార్థన ఎక్కువ చేయవలసి ఉంటుంది. ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనము ఈ యొక్క పుస్తకాన్ని చదివేటువంటి వారంగా ఉండాలి. మూడవది ఒకసారి చదివినప్పుడు ఈ పుస్తకాన్ని పూర్తిగా గ్రహించటం అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి దీనిని ఎక్కువసార్లు చదివినట్లయితే మనకు బాగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. నాలుగవది ఏంటంటే దీనిలో వ్రాయబడినటువంటి విషయం ఏమిటి, ఆ విషయం ఏమిటంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత అనేటువంటిది మనము తెలుసుకునవలెను అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి ఈ ప్రత్యక్షతను మనము తెలుసుకోవాలి అనంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా అది సాధ్యమయ్యేటువంటి పని మాత్రం కాదు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ మీద ఆధారపడేటువంటి వారంగా ఉండాలని ఇప్పటికే మనం చెప్పుకున్నాం. ఈ ప్రత్యక్షతను మనము ఆత్మ సంబంధంగా హృదయాంతరంగంలో జరిగేటువంటి ప్రత్యక్షతను చూసినటువంటి వారమై అనుభవించినటువంటి వారంగా మనం ఉండాలి. అంటే ఈ లోకంలో థియోలాజికల్ కాలేజెస్ అనేటువంటివి చాలా ఉన్నాయి. కొంతమంది అక్కడికి వెళ్ళి ఎందుకు చదువుకుంటూ ఉంటారంటే కేవలము బైబిల్ను ఒక సబ్జెక్టు చదివినట్టుగా చదివేందుకు వెళ్ళి చదువుకునేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. అంటే వాళ్ళకి దేవునితో ఉన్నటువంటి యొక్క పర్సనల్ రిలేషన్షిప్ అనేటువంటిది, క్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా నమ్మినటువంటి ఆ యొక్క అనుభవం అనేటువంటిది వారికి ఉండదు. కానీ బైబిల్ని ఓ పుస్తకంలాగా స్టడీ చేయటం కోసం వారు అక్కడికి వెళ్ళారు. వారు అదే విధంగా దాన్ని స్టడీ చేసేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే రెండో కోవకు చెందినటువంటి వారు హృదయాంతరంగంలో క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారుగా ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళినటువంటిది ఆయన యొక్క ప్రత్యక్షతను హృదయాంతరంగంలో అనుభవించినటువంటి వారుగా ఆయన యొక్క సత్యములను మరి ఎక్కువగా తెలుసుకోవాలని, ఆ లోతైనటువంటి భావములను మరింత తెలుసుకోవాలని వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఈ రెండు కోవలకు చెందినటువంటి వారు మనం గమనించినట్లయితే ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి అక్కడకు వెళ్ళినటువంటి వారు అర్థం చేసుకునేటువంటిది, వారు గ్రహించగలిగినటువంటిది సరైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే వారు హృదయాంతరంగంలోనే ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి వారుగా ఉన్నారు. రెండో కోవకి అలాంటి ప్రత్యక్షత అనేటువంటిది పొందినటువంటి వారుగా వారు లేరు. కాబట్టి దీనిని సరైన రీతిలో సరిగా మనం అర్థం చేసుకోవాలంటే మొదట హృదయాంతరంగంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం పొందినటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ నీవు ఆ రకంగా పొందకుండా ఇప్పటి వరకు ఉన్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని అది అయి ఉన్నది. అది లేకుండా నువ్వు చదివితే నీకు అర్థమయ్యేటువంటిది ఏమీ ఉండదు. ఒకవేళ దానిలో ఏదో క్రింద మీద పడి పుస్తకాలు చదివి, కామెంటరీలు చదివి, ఇంకోటి చదివి నువ్వు ప్రయత్నించినా సరే నీవు సరైనటువంటి గ్రహింపులోనికి మాత్రము రాలేవు. ఇది మనము జ్ఞాపకం చేసుకునవలసి ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది దేనిని ఆధారంగా చేసుకుని వ్రాయబడినటువంటిది అని మనం చెప్పొచ్చంటే క్రీస్తు మరలా తిరిగి రానయ్యున్నాడు అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఈ యొక్క గ్రంథం అంతా కూడా వ్రాయబడింది అనేటువంటిది మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడినటువంటి అంశములలో ఎక్కువ భాగము క్రీస్తు రానయ్యున్నాడు అనేటువంటిది ప్రస్తావిస్తూ చెప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది క్రీస్తు రానయ్యున్నాడని చెప్పినప్పుడు ఒకవేళ దానిని నమ్మినటువంటి వారిగా ఉన్నప్పటికీ వస్తాడంటే ఏదో 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ ఒక 4 వారాల తర్వాత 1 సంవత్సరం తర్వాత వస్తాడన్నట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క కాలములు సమయములు అనేటువంటివి ఆయన చేతిలో ఉన్నవి, ఆయన ఆధీనములో ఉన్నవి. కాబట్టి ఆయన రావటం అనేటువంటిది మానవ మాత్రులంగా మనకు రావటం లేదేంటి అని అనిపించేటువంటి విధంగా అది ఉంటూ ఉంటుంది. ఇలాగా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారికే క్రీస్తు ప్రభువు రానయ్యున్నాడు అనేటువంటి మాట చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆ సమయంలోనే వస్తాడు, రానయ్యున్నాడు అని వాళ్ళు భావించడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఎన్నో శ్రమలు పడుతున్నారు. కాబట్టి వాళ్ళని విడిపించేందుకు క్రీస్తు ప్రభువు మెస్సీ అనేటువంటి ఆయన రానయ్యున్నాడని వాళ్ళు చెప్పబడినారు. అదేవిధంగా వాళ్ళు ఎదురు చూడటం కూడా జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది అలా ఎదురు చూచారు, వారి కాలంలో ఆయన రాలేదు. మనం సహితం ఎలా ఉండాలంటే మన కాలంలో వస్తే రావచ్చును. ఒకవేళ మన కాలంలో రాకపోయినట్లయితే ఆయన కాలంలో రానయ్యున్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ సిద్ధపడినటువంటి వరంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన ప్రత్యక్షతను చూచేందుకు మనము వేసారినటువంటి వారంగాను విసిగినటువంటి వారంగాను ఉండకూడదు. కానీ ఓపికతోనూ సహనంతోనూ ఆయన రాక నిమిత్తము కనిపెట్టుకునేటువంటి వారంగా ఉండాల్సి ఉంటుంది. ఇక మూడవదిగా ఇక్కడ చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ప్రకటన గ్రంథము 1:3 రాయబడి ఉన్నది. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూచినట్లయితే సమయము సమీపించినది అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉన్నది. ఈ మాట సమయము సమీపించినది అనేటువంటి మాట మొదటి శతాబ్దం నుండి చెప్తూ ఉన్నారు. కానీ ఈ ప్రకటన గ్రంథం వ్రాయబడినటువంటి క్రీస్తు శకము 95 ఆ ప్రాంతంలో ఇది వ్రాయబడి ఉన్నది. ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేటువంటిది ఆనాడు చెప్పినటువంటి మాట ఈనాడు నీకును నాకును చెప్పబడుతున్నది. క్రీస్తు త్వరగా రానయ్యన్నాడు. ఆయన యొక్క రాక సమీపించి ఉన్నది, సమయము సమీపించినది అనేటువంటి మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. చాలా మంది ఈ మాటను లైక్ చేసేటువంటి వారిగా ఉంటారు. అది ఎప్పుడో చెప్పారులేండి, అది ఇంకా జరగట్లేదు, దాని పక్కన పెట్టండి, మిగతా ఏమైనా ఉంటే చూడండి అనేటువంటి విధంగా వాళ్ళ యొక్క టెండెన్సీ అనేటువంటిది, వారి యొక్క ప్రవర్తన అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే మనము గ్రహించవలసినటువంటి అంశం ఏమిటంటే సమయము సమీపించినది, కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్త పడినటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇక తర్వాత విషయం ఏమిటంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని చెప్పబడుతున్నది. ఇక్కడ చెప్పబడినది వీటిని మొట్టమొదట చదువు, వాటిని విను, అంతేకాదు వాటిని గైకొనవలసి ఉన్నది. చాలామంది చదివేటువంటి వారుగా ఉంటారు, వినేటువంటి వారుగా ఉంటారు, వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇక్కడ గ్రంథకర్త అయినటువంటి యోహాను ఏమని చెప్తున్నాడంటే ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను మనము గైకొనవలసి ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి గైకొనాలంటే మనం ఏం చేయాలంటే ముందు గ్రహించాల్సి ఉంటుంది. అది గ్రహించాలంటే ముందు దానిలో ఏమున్నదో అనేటువంటిది చదవాల్సి ఉన్నది, తర్వాత వినవలసి ఉన్నది. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ధన్యతను మనము పొందగలిగినటువంటి వారమై ఉండగలము. కాబట్టి ఈ విషయములన్నీ మనము జ్ఞాపకం చేసుకొని మనన చేసుకుంటూ మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మనము దీనిలో వ్రాయబడినటువంటి ఈ యొక్క లోతైన మర్మములను తెలుసుకొనవలనటువంటి ఆశ కలిగినటువంటి వారంగా వాటిని తెలుసుకోవటం మాత్రమే కాదు మనము అనుసరించాలని, ఆచరణలో ఉంచుకొనవలనని ప్రయత్నించేటువంటి వరంగా ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క కృపను పొందగలము. ఆ విధంగా పొందున్నట్లుగా దేవుడు మనకు ఒక్కొక్కరికి సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడిమైన తండ్రి, కృపగలిగిన దేవ, యోదయకాలమందు నీ సేవకునికి నీవిచ్చినటువంటి దర్శనములను, వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథమును గురించి, దానిలో ఉన్నటువంటి అంశములను గురించి మేము పరిశీలించి ఉన్నాము. ప్రభువా, దీనిలో వ్రాయబడినటువంటి అంశములను వినేటువంటి వారు దానిని గైకొనినప్పుడు వారికి ధన్యత కలుగునని నీవు సెలవిచ్చున్నావు. కాబట్టి మేము కేవలం వినేటువంటి వారము గాను, చదివేటువంటి వారం గాను కాక ఎల్లప్పుడూ దానికి లోబడేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థనతో సిద్ధపడినటువంటి వారమై పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ నీ వాక్యమును ధ్యానించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి.